دیکھنے کے لیے بہت سے ٹین کے کنسٹروں کے اندر سے بھن بھن رنگوں سے رنگ دیا گیا. ఇది చాలా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకుని ప్రయోగం చేయండి. ఈ రంగుల ప్రభావం ఎలా ఉంటుంది అని చూడటానికి వాళ్ళు ఏం చేశారంటే, టిన్ డబ్బాలు ఉంటాయి కదా, టిన్ డబ్బాలు తీసుకున్నారు. టిన్ డబ్బాలు తీసుకుని దాని లోపల నుంచి వేరు వేరు రంగులతో పెయింట్ చేశారు. నీలి రంగుతో, వైలెట్ రంగుతో, ఎరుపు రంగుతో, రకరకాల రంగులతో. ఔర్ ఉసే ఏక్ ఐసే కమరే మే రఖా గయా జహా అసంఖ్య మచ్చరం కా నివాస్ థా. ఈ ఏడు రంగులతో వేరువేరు టిన్ డబ్బాలు లోపల రంగు లోపల కలర్ చేశారు. డబ్బా లోపల కలర్ చేశాక ఈ టిన్ డబ్బాలన్నీ ఎక్కడ పెట్టారు? చాలా ఎక్కువ దోమలు ఉన్నటువంటి చోట పెట్టారు. సూర్యోదయకే సమయ సభీ కనష్టరం కమ్ముఖ ఢగదీయాగయా. సూర్యోదయం టైం అప్పుడు అన్ని టిన్ డబ్బాలు మూతవేశారు. ఏకేక్ కర్కే ఢక్కన్ హటాకర్ దేఖనే సే పతా చలాకి నారంగీ రంగే కే కనస్ట్రోమ్ మే మచ్చరం కి సంఖ్య సబ్సే కమ్ థీ. నారింజ రంగు ఉన్నటువంటి డబ్బాలో చాలా తక్కువ దోమలు ప్రవేశించాయి, మిగతా వాటన్నిటిలోనూ ఎక్కువ దోమలు ప్రవేశించాయని నిరూపణైంది. అగ్నిక రంగ్ భీ నారంగీ హే, అగ్ని రంగు కూడా నారింజ రంగే. ఇసుసే అగ్నిహోత్రకి ఉపయోగిత ఔరుస్కా ప్రభావ స్పష్ట అవుతా. దీన్ని బట్టి అగ్ని ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇంత చేసి ఆయన దోమల మీద ఎందుకు పడ్డారు అందని మీరు ఆలోచించుకోవాలి. ప్రశ్న చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కదా, దోమల ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారు? దోమల మీద మాత్రమే ప్రయోగం చేసి ఉంటారా చేసేవాళ్ళు అన్నది మీరు ఆలోచించుకోవాలి. దీనికి జ్వాలాకుల మహర్షి ఒక మాట చెప్పాడు, దోమలన్నీ కూడా మీరు మాట్లాడినటువంటి పనికిరాని మాటలే అన్నాడు. మీరు మాట్లాడినటువంటి పనికిరాని మాటలన్నీ కూడా దోమలుగా రూపొందుతాయి. అది చాలా జాగ్రత్తగా ఉండదు, అందుకని మౌనంగా ఉండమంటా కనీసం ఆశ్రమంలో అయినా. కానీ ఇంకా రూల్స్ నేను పెట్టలేదు, అది గుర్తుంచుకోండి. మీరు చాలా సీరియస్ గా నేను చెప్పింది ఎందుకు చెప్పానో చూసి మీరు వేషభూషలు మార్చాలి. మార్చమన్నప్పుడు మార్చకపోవటం కూడా చాలా తప్పే, మొండికెత్తకండి. ఖాదీ మాస్టర్ మాకు ఇది అలవాటు అయిపోయింది, ఇవన్నీ తయారు చేసిన ఎక్కడ పారేయాలి, ఏమో ఎక్కడ పారేస్తారు. కానీ మార్చాలి మీరు. కానీ ఏం చెప్పా ఇంకోటి నేను, ఇంకా మీరు ఏం మార్చినా నేను అడ్డు చెప్పను. నా ప్రమేయం మాత్రం ఇంకా ఉండదు, నా క్లాసుల్లో మాత్రమే మీరు రూల్స్ పెట్టకండి. ఏ రూల్స్ పెట్టకండి, ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎలాంటి దాంట్లో వచ్చు. మీరు ఈ సంస్థ అంటే నేను చెప్పినటువంటి విషయాలను మీరు పాటించదాము అనుకునేటటువంటి వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అవుతే ఆ గ్రూప్ నేమన్నా సామూహికత. ముందేంటి, దేవపూజనం. దేవపూజనం బదులు మనం ఏం చేస్తున్నాం, అందరి గురువుల యొక్క కార్యప్రణాళికలను తీసుకొచ్చి మీకు పెట్టేస్తున్నాయి. ఇప్పుడు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతోంది కదా, నేను చెప్పిన వాటి అన్ని కూడా వీటి ఆధారంగానే రూల్స్ ఏర్పరుస్తున్నా నేను. కానీ ఆ రూల్స్ పాటించడం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకో మీ అంతటి మీరు పాటించలేకపోతున్నారు, చెప్పినా దాన్ని సీరియస్ గా పాటించలేకపోతున్నారు. పాటించలేనటువంటి నియమాలు కంటే పాటించగలిగేటటువంటి నియమాలు పెట్టుకుని చేయటం చాలా మంచిది. చేత మీరు బాధపడకండి, ఇలా అంటున్నానని. మీరు ఏం పాటించగలరో నాకు అర్థం అవటం లేదు, వచ్చిన గొడవ అది. ఇంచేత మీరు చాలా జాగ్రత్తగా దీన్ని పోస్ట్ పోన్ చేయకండి. నేను చాలా సీరియస్ గా ఒకటి మాత్రం చెప్తున్నాను, అక్టోబర్ 14వ తారీఖున ఫైనల్ డెసిషన్ ఇస్తాను నేను నా వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ తో. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను నేను మీకు. ఏంటా ఫైనల్ డెసిషన్ అంటే, నాది అంటూ ఒక సంస్థ ఉంటుందా ఉండదా, కానీ మార్పు అంతే. నాది అంటూ ఒక సంస్థ ఉన్నా ఉండలేకపోయినా ఈ కార్యక్రమాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఏ విధంగానూ నేను తక్కువ చెప్పాను, ఇంకా ఎక్కువే చెప్తానేమో. ఇంచేంటి, ఇప్పుడు అందరినీ ఓపెన్ చేసేస్తా కదా. నా క్లాసులకి మాత్రం మీరు ఆంక్ష పెట్టకండి. ఇంకా ఏ రూల్స్ అక్కర్లేదు, వాళ్ళు ఎలా వచ్చినా నాకు అభ్యంతరం లేదు, విని పాటించినా పాటించకపోయినా నాకు అభ్యంతరం లేదు. మీరు ఏం చేయాలి అంటే, ఒక విద్యార్ వేదిక్ ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్ కంటిన్యూ అవ్వాలి అంటే ఐ వాంట్ యాక్షన్. ఎంత నవ్వుగా ఉంటుంది అంటే, కోర్టు వాళ్ళు ఒక కాగితం ముక్క అడిగారు, ఏంటంటే మీ ట్రస్ట్ యాక్టివ్గా ఉందా లేదా అని. యాక్టివ్గా ఉంది అని నిరూపించుకోవటానికి తలప్రాణం తోక్కొస్తుంది. వచ్చి చూడరా నీకే అర్థమవుతుందని దమ్ము లేదు, వచ్చి చూస్తే ఇక్కడేం లేదా. నేను అందుకు ఇది ప్రకృతి యొక్క నిర్ణయమేమో, ప్రాబబ్లీ ఇంకా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి సామూహికంగా గురుసత్తా ప్రణాళికను ఆచరణ యోగ్యంగా చేసే టైం రాలేదేమో. మీరు అందుకని బాధపడకండి, మీరు ఏం చేయగలరో మాత్రం ఆలోచించండి. ఐ వాంట్ ఎన్ యాక్షన్. మీరు నేను చెప్పే యాక్షన్ మీరు చేయలేకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి నాకు, 100% సహకరిస్తా. అందులో మీరేమీ అధైర్యపడొద్దు, కానీ దయచేసి నన్ను మాత్రం ఇంకా ఏం చేయాలి అని అడగండి. కావలసినంత మెటీరియల్ ఇచ్చాను కదా మీకు చెప్పడానికి, ఇది చేయండి అది చేయండి నాకు అది కావాలి ఇది కావాలి అని. దాని గురించి ఆలోచించండి, కానీ చెయ్యండి. ఈ క్లాసులో మాత్రం నేను నాకు చెప్పుకుంటూ పోతూనే ఉంటాను, మీరు చేసినా చేయకపోయినా. అంచేత ఇది మీరు చేయలేకపోయాము అని బాధపడకండి, చేయగలిగితేనే చేయండి. ఇప్పుడు నేనేదో ఎగ్గకుండా అని చేయమని చెప్పాను అనుకోండి, చేయగలిగితే చేయండి, చేయలేకపోతే మానేయండి. కానీ ఈ క్లాసెస్ లో ఇలాగే ఉంటుంది, నేను చెప్పుకుంటూ పోతూ ఉంటాను నేను. కానీ 14వ తారీఖున సంస్థని డిజాల్వ్ చేయటమా లేదా అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాను. సంస్థ డిజాల్వ్ చేయటం అంటే సంస్థ నేను చేయను, నేను నాకు ఆ సంస్థకి సంబంధం ఉందా లేదా అన్నది అనౌన్స్ చేస్తాను నేను. నాకు అన్ని సంస్థలు నావే అన్న మూట్లో ఉన్నాను కదా, అన్ని సంస్థలకి వెళ్ళి చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు వాళ్ళు సమన్వయ భాగవతం 21 రోజులు చెప్పమన్నారు, వెళ్ళి చెప్పాలి. ఓకే, అక్కడికి వెళ్ళి చెప్తాను. అలాగే మిగతా సంస్థ వాళ్ళు అడుగుతారు, వెళ్ళి చెప్తాను నేను అక్కడ. కానీ నాది అంటూ ఒక సంస్థ ఉందా లేదా అన్నది నేను చెప్పను నేను. మీరు ఈ ఐడియాలజీని అర్థం చేసుకుని క్రమబద్ధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయగలరా లేదా చూడండి. లేకపోతే నేను వినాయకుడిని అక్కడ పెట్టి, కృష్ణుడిని ఇక్కడ పెట్టి, జగజ్జనని అక్కడ పెట్టి ఎందుకు పాపం వాళ్ళని ఏడిపించడం, పూజ అవి లేకుండా. కానీ ఇదేం చేయను నేను. ఉంటాయంటే ప్రపంచంలో దానికే ఉంది, అనేక మాన్యుమెంట్స్ ఉన్నాయి. మాన్యుమెంట్స్ అంటే ఏంటి మీ ఉద్దేశం? భగ్నావశేషాలు, రూయిన్స్ ఉంటాయి. అలాంటి రూయిన్స్ లో ఇదొక రూయిన్. దీని జోలి నేనేం రాను, మీరేం కంగారు పడిపోకండి, ఇది మూసేస్తారేమో మాస్టర్ గేట్, ఇది ఏం చేయను. నా యొక్క యాక్టివిటీస్ ని మాత్రము పరిపూర్ణంగా సెల్ఫ్ సెంటర్డ్ చేసే తెలుసుకున్నా నేను. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటి? నేను చెప్తూ ఉంటాను, చెప్పుకుంటూ పోతూ ఉంటాను. నేను చేసుకునేది వ్యక్తిగతంగా చేసుకుంటాను, సామూహికంగా చేయను. సామూహికంగా ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా నన్ను అర్ధరాత్రి అయినా లేపి అడగండి, చెప్తాను. అది ఇద్దరు కావచ్చు, ఒకళ్ళు కావచ్చు, 10 మంది కావచ్చు. సామూహిక ప్రయత్నం మీరు ఏది చేస్తున్నా, మీకు ఏదైనా అవకాశము అవగాహన కావాలంటే నన్ను అడగండి. ఇది ఎన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టేపులు అందరికీ వినిపించమని చెప్తున్నాను. రేపు నవరాత్రి సాధనా క్యాంపు అన్ని ఊళ్ళల్లో పెట్టినప్పుడు వాళ్లకు కూడా ఇది తెలియాలి. ఐఆమ్ అవైలబుల్ టు ఆల్. ఎవరు ఏమి అడిగినా కూడా నేను వచ్చి చెప్పడానికి రెడీగా ఉన్నాను, కానీ నాది ఇది అని మాత్రం చెప్పుకునేటటువంటి సాహసము నేను చెయ్యను. పశ్చిమీ వైజ్ఞానికోన్నే రోగ్ కీటాణువు కే నాశ్ కే లియే దో పదార్థ్ ఖోజనికాలే. ఇది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. యజ్ఞ విద్య ఎంత అద్భుతమైనటువంటి భారతీయ పరంపర యొక్క ఏమంటాం మనం, ఎస్సెన్స్. ఇంకా యజ్ఞ విద్యను మించి ఇంకా ప్రపంచంలో భౌతిక జగత్తులో ఎవడూ కనిపెట్టలేడు. పశ్చిమీ వైజ్ఞానికులు అంటే విదేశీ వైజ్ఞానికులు రోగ కీటాణువులను నాశనం చేయడానికి 2 పదార్థాలను వెతికారు. యాంటీసెప్టిక్, విష విరోధి, ఒకటి డిస్ఇన్ఫెక్టెంట్స్. యాంటీసెప్టిక్, డిస్ఇన్ఫెక్టెంట్స్ అని 2 రకాలైనటువంటి పదార్థాలు వాళ్ళు వెతుక్కున్నారు. మీకు దీన్ని తెలుసు కదా ఏంటో ఈ పేర్లు, అంచేత దీన్ని వివరించక్కర్లేదు. ప్రథమ శ్రేణికే పదార్థ రోగ్ కీటాణువుసే మనుష్యకి రక్షాకర్తే మారుతేనే. యాంటీసెప్టిక్స్ ఏం చేస్తాయంటే ఆ రోగాన్ని తయారు చేసేటటువంటి కణాలను చంపవు. అవి ఏం చేస్తాయంటే మనిషిని రక్షిస్తాయి. యాంటీసెప్టిక్స్ ఏం చేస్తాయంటే నీ మీద వాటి యొక్క విష ప్రభావం రాకుండా కాపాడతాయి. ఈ శ్రేణి మే ఫినైల్, క్రియజోట్ ఆదికి గణనకి జాతి హే. ఇలాంటి యాంటీసెప్టిక్స్ లో ఏమేం మనం పెట్టచ్చు? ఫినైల్, క్రియజోట్ లాంటివి లెక్క పెట్టచ్చు. డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే యాంటీసెప్టిక్స్ ఏం చేస్తాయంటే రోగాణువుల్ని డైరెక్ట్ గా చంపేస్తాయి. ఇందాక రివర్స్ చెప్పాను, డిస్ఇన్ఫెక్టెంట్స్ ఏం చేస్తాయి? ప్రొటెక్షన్ ఇస్తాయి, ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతాయి. యాంటీసెప్టిక్స్ ఏం చేస్తాయి? అసలు ఆ రోగాన్నే రాకుండా చేస్తాయి. మీకు कुछ पदार्थों में दोनों गुण उनकी घनता और विरलता की स्थिति के अनुसार पाए जाते हैं. కొన్ని పదార్థాలు యాంటీసెప్టిక్ గాను పనిచేస్తాయి, డిస్ఇన్ఫెక్టెంట్ గా కూడా పనిచేస్తాయి. పర్ ఇన్ తత్వం కా సహీ ఉపయోగ్ ఏక్ కుశల్ వైజ్ఞానిక్ ద్వారా హి సంభవ్ హై. కానీ యాంటీసెప్టిక్ ని డిస్ఇన్ఫెక్టెంట్ ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఆ విషయం నుంచి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నవాడే చేయగలడు. సాధారణ లోగ్ ఉస్కి మాత్రా కా సహీ పరిమాణ నా జాన్ సక్నే కే కారణ్ లాభ్ కే స్థాన్ పర్ హాని హి ఉఠా సక్తే. మామూలు వ్యక్తులకి దాన్ని మెజర్ తెలియకపోవటం వల్ల లాభం కంటే బాధ ఎక్కువ అవుతుంది. డాక్టర్ల ద్వారా వచ్చినటువంటి రోగాలు 100కి 55% ఉన్నాయి అని ఇప్పుడు అమెరికన్ డాక్టర్స్ చెప్తున్నారు. అమెరికాలో 100 మంది పేషెంట్స్ ఉంటే 55 మంది పేషెంట్స్, అంటే సగం అనుకోండి, 50 మంది పేషెంట్స్ కి రోగం ఎందుకు వచ్చిందిట అంటే డాక్టర్లు ఇచ్చిన మందు తీసుకోవటం వల్ల అని వాళ్ళు చెప్తున్నారు. దానికి డాక్టర్ల ద్వారా వచ్చినటువంటి రోగమేనే దాని పేరు. ప్రస్తుతం అది, ఇంకో 20 ఏళ్లు పోతే ఉన్న రోగాలన్నీ డాక్టర్లు ఇచ్చిన మందు వల్లే అవుతుందని తేలింది కదా. అంచేత ఇది గందరగోళం ఎక్కడొచ్చింది, డాక్టర్లకు కూడా పాపం ఏది ఎంత పరిమాణంలో ఇవ్వాలో తెలియటం లేదు, ఓవర్డోస్ అయిపోతుంది. అంచేత చాలా మంది ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా వాళ్లే మందులు వేసేసుకుంటున్నారు. అంచేత 70% రోగం మందుల వల్ల వచ్చే రోగాలు ఎక్కువతాయి. వేసుకోకండి, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ప్రమాదం అని చెప్తూ ఉంటే మీ అంతటి మీరు మందు వేసుకుంటా ఉంటే వేసుకోండి, తాత్కాలికమైనటువంటి లాభం వస్తుంది తప్ప చివరికి మీ శరీరము పరిపూర్ణంగా ముక్కముక్కలైపోతుంది. ఎప్పుడు కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు వాడకండి. హవన్ గ్యాస్ ఇస్ దోషరైతే, కానీ హవనము ఇలాంటి ప్రమాదాలు తీసుకురాదు. ఓ ఎక్కువ అగ్ని చేసేసావు, ఎక్కువ ఆహుతులు వేసేసావు, అందువల్ల నీకు కొబ్బ ములిగింది అని నువ్వు ఎక్కువ చేస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ లాభాలు అవుతుంది తప్ప మీకు ప్రమాదం జరగదు. కదాచిత్ కుచ్ విషయలాంశ రహేభీతో ఘృత్కా వాష్పీయ ప్రభావం ఉసేబీ నష్ట కరికే లాభకారి బనా దేతా హై. ఒకవేళ ఏదైనా విషాక్తమైనటువంటి ప్రభావం ఏదైనా ఉంటే అది నెయ్యి వాడటం వల్ల ఆ యొక్క విషాన్నది తీసివేస్తుంది. ఇస్మి స్థిత్ క్రియోజోట్ ఎల్డిహైడ్ ఫినాయిల్ ఆర్ దూసరే ఉడన్శీల్ సుగంధిత్ పదార్థ్ వైసాభి లాభ్ దేతే హై. డిస్ఇన్ఫెక్టెంట్స్ గా పనిచేయటానికి కూడా ఆ హవన సామగ్రిలో ఉన్నటువంటి ఈ పదార్థాలు ఉన్నాయని సైంటిస్టులు కనిపెట్టారు. దానివల్ల కూడా యజ్ఞ వాతావరణము డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తుంది. ఇస్సే నిర్విఘ్న రూప్సే లాభ్ ఉటాసకన సభీకే సంభవ హై. అందువల్ల అందరూ కూడా ఈ యజ్ఞం వల్ల పరిపూర్ణంగా లాభాలు పొందగలరు. వాయుశుద్ధికి అతిరిక్త హవన్ గ్యాస్ సే స్థాన్ జల్ ఆది అనేక తత్వం కి శుద్ధి హో జాతి హే. వాయుశుద్ధే కాకుండా యజ్ఞం ఎక్కడైతే చేస్తామో అక్కడ భూమి నీళ్లు కూడా శుద్ధి అవుతాయి. జిస్సే పర్జన్యకే ద్వారా అన్నౌర్ ఔషధి అవి నిర్మల్ పరిపుష్టి హో జాతి హే. ఇవి శుద్ధి అవటం వల్ల ఏర్పడినటువంటి పర్జన్యము వల్ల అన్నము ప్యూరిఫై అవుతుంది. అన్నము ప్యూరిఫై అవటం వల్ల ఆ అన్నము తిన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సులు కూడా ప్యూరిఫై అయిపోతాయి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఇసే మానవ శరీర్ రోగాణు నిరోధక్ ఆరు వినాశ కణువుసే భర్పూర్ హో జాతా హై. దీనివల్ల ఏమవుతుంది, మానవ శరీరము రెండు రకాలైనటువంటివి యాంటీసెప్టిక్స్ లోపలికి వెళ్ళిపోతాయి, డిజిన్ఫెక్టెంట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అంచేత రోగాణువులు లోపలికి వెళ్లకుండా ఆగిపడతాయి, లోపల ఉన్నటువంటి రోగాణువులు నాశనం అయిపోవటానికి కావలసినటువంటి పరిస్థితి కూడా హవనము ద్వారా ఏర్పడుతుంది. ఫిర్ ఉస్ రోగం పర్ ఆక్రమణ హో జాయ్ ఔర్ కదాచిత్ సఫల్ భీ హో జాయ్ తో ఉస్కే శరీర మే స్థిత్ శక్తిశాలి రోగ్ విధ్వంసక అణు ఉసే అధిక సమయ తక్ జీవిత నహి రహనే దేతా. అయినా ఏదైనా రోగం వస్తే శరీరంలో ఉన్నటువంటి ఈ హవన యజ్ఞ ప్రభావం వల్ల ఏర్పడినటువంటి యాంటీసెప్టిక్స్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఏం చేస్తాయి, ఆ రోగం నుంచి నువ్వు తొందరగా బయటపడటానికి హెల్ప్ చేస్తాయి. ఖర్గోష్ ఔర్ చూహం పర్ పరీక్షణ కరికే హవన్ గ్యాస్ కి రోగ్ నిరోధక్ ఔర్ రోగ్ వినాశక్ శక్తియంకో భలీ ప్రకార్ సత్య పాయా గయా హై. కుందేళ్ల మీద ఎలుకల మీద యజ్ఞం యొక్క ఈ ప్రభావము నిజమే అని చూడగలిగారు. కానీ మనిషి మీద దాని ప్రభావం రావటానికి ఏం చేయాల్సి వస్తుంది, ఎలుకలకి ఎంత వేస్తాము, ఎలుక యొక్క బరువు ఎంత ఉంటుంది, ఎన్ని కేజీలు ఉంటుంది, 20 కేజీల 30 కేజీల ఎలుక అర కేజీ లోపే ఉంటుంది. అరకేజీ లోపల ఉన్నటువంటి ఎలుకకి ఎంత పరిమాణంలో హవన సామాగ్రి వేశాము, దానికి ఎన్ని రెట్లు మనిషికి వేయాల్సి వస్తుంది మనిషి యొక్క ఆరోగ్యం బాగుపడాలంటే? కానీ 100 రెట్లు మందు రూపంలో వేసుకుంటే ఒక మనిషికే లాభం అవుతుంది, కానీ ఆ 100 రెట్లు పదార్థం హవన రూపంలో వేస్తే దాన్ని వాసన చూసిన ప్రతివాడికి లాభం అవుతుంది. వీళ్ళకి ఆ పాయింట్ అర్థం కాలే సైంటిస్టులకి. దీన్ని మందు కూడా బాడీ వెయిట్ ప్రకారం వాళ్ళు మిలిగ్రామ్స్ కొడతారు. యావరేజ్ 500 మిలిగ్రామ్స్ అని ఎప్పుడు చెప్తారు, యావరేజ్ మీద వాడు 60 కిలోగ్రాములో 65 కిలోగ్రాములో ఉంటాడని. అంచేత 100 కిలోగ్రాములు ఉన్నవాడికి 50 మిలిగ్రామ్స్ పనిచేయదు, వాడికి మిలిగ్రామ్స్ పెంచాలి. అలాగే ఈ హవనంలో దీని మీద మనం రీసెర్చ్ చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి తర్వాత తర్వాత ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం రీసెర్చ్ ఏం చేయక్కర్లేదు, గురువు గారు ఇచ్చినటువంటి యజ్ఞ విధానాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం పాటించేస్తే చాలు. పరీక్షణ కి లియే రోగ్ కీటాణువు కా ఘోల్ తయారు కియా గయా హై. పరీక్షణ చేయటానికి ఇది హరిద్వార్ లో చేసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ రోగాన్ని ఇచ్చేటటువంటి కీటాణువుల యొక్క సొల్యూషన్ తయారు చేశారు. ఉసే సబలు స్వస్య జానవర్ కే దేహమే ప్రవేశ్ కరానేసే వహ ఉస్ రోగ్ సే ఆక్రాంత్ హో జాతా హై. ఈ రోగ కీటాణువులు ఉన్నటువంటి సొల్యూషన్ ని ఆరోగ్యంగా ఉన్నటువంటి జంతువు శరీరంలో ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ జంతువు ఆ రోగ్రస్తం అయిపోతుంది. ఉసీకో యా దుసరే స్వస్థ జానవరం కే శరీర మే జబ్ ఉస్ ఘోల్ మే హవన్ గ్యాస్ మిశ్రిత్ కర్ ప్రవేశ్ కరవాయా గయా జాతా హై తవ్వ రోగి నహీ హోతా. అప్పుడు రోగ కీటాణువులు ఉన్నటువంటి సొల్యూషన్ లో యజ్ఞము జరిగినటువంటి స్థలములో ఉన్నటువంటి గ్యాస్ ని ప్రవహింపజేశారు. అంటే వాళ్ళు ఏం చేశారు అంటే యజ్ఞకుండం ఉంది కదా, ఆ యజ్ఞకుండం ముందు ఒక డోమ్ తయారు చేశారు యజ్ఞకుండ ఆకృతిలోని రివర్స్ గా. ఆ డోమ్ లోంచి యజ్ఞ గ్యాస్ పైకి వెళ్తుంది కదా, ఆ పైకి ఒక చిన్న ట్యూబ్ తీసుకెళ్లి ఈ రోగ కీటాణువులు ఉన్నటువంటి సొల్యూషన్ లో ప్రవేశపెట్టారు. 2 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు ప్రవేశపెట్టాక దాన్ని జంతువులకు ఇచ్చారు, జంతువులకి రోగం రాలేదు. అంటే హవన గ్యాస్ ఏం చేసిందనమాట, రోగ కీటాణు నాశనం చేసిందని నిరూపించుకున్నారు వాళ్ళు. బారంబార్య ప్రయోగ్ సఫల్ పాయా గయా హై, అనేక సార్లు మేము ఈ ప్రయోగం చేశాము, అన్ని సార్లు ఇది నిజమని నిరూపితమైనది. కృషి మేభి హవన్ గ్యాస్ లాభదాయక్ సిద్ధి హుయి హై, అగ్రికల్చర్ లో కూడా దీని ప్రభావం చూశాము. మిట్టి మీ దో తరహ కే కీటాణు హోతే హై, మట్టిలో 2 రకాలైనటువంటి కీటాణువులు ఉంటాయి, ఏక్ ఉర్వరా శక్తి కో బఢానే వాలా తథా దూసరా ఉసే నష్ట కన్నే వాలా. 2 రకాల కీటాణువుల్లో ఒకటి భూమి యొక్క సారాన్ని పెంచేది, రెండోది భూమి యొక్క సారాన్ని తగ్గించేది. 2 రకాలైనటువంటి కీటాణువులు భూమిలో ఉంటాయి. పాశ్చాత్య విజ్ఞాన్ని ఉరోరా శక్తికో నష్ట కన్నే వాలి కీటాణువుకో నష్ట కన్నే కేదియే జో ఘాతక్ ద్రవ్య తయారు కియా హై ఉసే మిట్టి మే మిలా దేనే సే ఉరోరా శక్తి వినాశక్ కీటాణు నష్ట హో జాతే హై జిస్సే పోషక్ కీటాణువుకి వృద్ధి హోకర్ ఉస్కి ఉర్వరా శక్తి బఢ జాతీ హై. ఫెర్టిలైజర్స్ తయారు చేశారు సైంటిస్టులు. ఈ ఫెర్టిలైజర్స్ ఏం చేస్తారు, భూమి యొక్క ఫెర్టిలిటీని ఉర్వరా శక్తిని నాశనం చేసేటటువంటి క్రిములనది నాశనం చేసేస్తుంది. దీనివల్ల భూమి యొక్క ఉర్వరా శక్తి పెరిగి పంట ఎక్కువ రావటం మొదలెడుతుంది. దీనివల్ల సైంటిస్టులు తయారు చేసినటువంటి ఎరువుల వల్ల. కానీ దాంట్లో ఒక దోషం ఉంది, పర్ ఉస్మే దోష్ ఏ హై కి ఉసే శీఘ్ర హీ మిట్టి సే అలగ్ నహీ కర్నే పర్ వహ ఉర్వరావర్ధక్ కీటాణువుం కా అభీ వినాశ్ కర్ డాల్తా హై. మట్టిలో దాన్ని వేశావు మీరు ఫెర్టిలైజర్స్, వేగానే ఏం చేసినది, ఫెర్టిలిటీని నాశనం చేసేటటువంటి కీటాణువులను నాశనం చేసింది, ఫెర్టిలిటీ పెరిగింది, పంట బాగానే వచ్చింది. కానీ తర్వాత భూమిలోంచి దాన్ని తీసివేయకపోతే ఫెర్టిలిటీని పెంచేటటువంటి కీటాణువు కూడా తినేస్తుంది. చివరి కింద లాంగ్ రన్ ఏమవుతుంది, భూమి యొక్క ఉరోరా శక్తి నాశనం అయిపోతుంది. యజ్ఞసే పైదా హోనే వాలి గ్యాస్ కు ఇప్పుడు డీడీటీలో అలాంటివి అమెరికాలో బ్యాండ్, అమెరికాలో డీడీటీలు అవి వాడడం లేరు. మనం ఏం చేసుకుంటాం, అక్కడ బ్యాన్ చేయగానే మనం ఎగిరి గంతేసి దాన్ని వాడటం. ఈ పారాసెటమాల్ అనేటటువంటి మందు కూడా అమెరికాలో వాడనివ్వరు, ఇక్కడ టన్నుల టన్నులు పారాసెటమాల్ వాడతాం. మరి ఏం చేయాలి, నేను వాడతా నాకు బాధ వస్తే, చేయగలిగేది ఏం లేదు కానీ వాడకూడదు. దానికి ఆల్టర్నేటివ్ ఏం చెప్తున్నారంటే గురువు గారు, యజ్ఞం చేసుకోండి ఇంట్లో, ప్రతిరోజు గాయత్రి యజ్ఞం ఇంట్లో చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఈ పారాసెటమాల్స్ అవి మీకు అవసరం ఉండదు అని చెప్తున్నారు. यज्ञ से पैदा होने वाले गैस को कुछ समय तक मिट्टी पर डालकर देखा गया है कि इससे उसकी उर्वरा शक्ति बहुत बढ़ जाती है। యజ్ఞములో వచ్చినటువంటి వాయువు ఏ స్థలంలో అయితే యజ్ఞం చేస్తున్నామో ఆ స్థలం యొక్క ఉరోరా శక్తిని పెంచుతుంది అనేటటువంటిది ప్రయోగాలలో చూశారు. ఔర్ పోషక అణువుకు బడానే వాళ్ళే ఆవశ్యక తత్వ ఉస్మే భర్ జాతే హై. పోషక పదార్థాలను ఆకర్షించేటటువంటి శక్తి కూడా ఆ భూమికి పెరుగుతుంది. ఇన్హీ తత్వం కే కారణ యజ్ఞీయ గ్యాసం సే ప్రేరిత పర్జన్య ఔర్ బాదల్ అన్న ఔర్ ఔషధియం కి నిర్మలతా ఔర్ పుష్టి ప్రదాన్ కర్తే హై. దీనివల్లే యజ్ఞాగ్ని ఎక్కడోతే నిరంతరము ప్రజ్వలిస్తూ వస్తూ ఉంటుందో ఆ దేశం యొక్క వాయుమండలంలో ఉన్నటువంటి అన్నము మందులు ఔషధాలంటే వనమూలికలు చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు అవే వనమూలికలు ఉన్నాయి కానీ అవి పనిచేయవు. ఇప్పుడు ఎందుకు పనిచేయవు అంటే యజ్ఞం లేవు. వనమూలికలు అవే కానీ ఆ వనమూలిక కావలసినటువంటి శక్తి లేదు. ఆకాశ మండల్ మే వాయుకి దో సతహ హోతీ హై. ఆకాశ మండలంలో వాయువు రెండు లేయర్స్ లో పనిచేస్తూ ఉంటుంది. ఏక్ తో ధర్తీ సే 6 మీల్ కి దూరీ తక్ ఔర్ దూసరి 625 మీల్ ఊపర్ కి ఓర్. వాయుమండలంలో యజ్ఞ విద్య ద్వారా రెండు లేయర్స్ పట్టుకున్నారు. ఒకటి 6 మైళ్ల ఎత్తు వరకు భూమి నుంచి, ఇంకోటి 6 మైళ్ల ఎత్తు నుంచి 625 మైళ్ల ఎత్తు వరకు. రెండు లేయర్స్ ఉన్నాయి, రెండు పొరలున్నాయి. ఒకటి 6 మైళ్ల ఎత్తు వరకు, ఇంకోటి 625 మైళ్ల ఎత్తు వరకు. వర్షాక సంబంధ కేవల్ పహలి సత సేహే. వర్షము ఈ 6 మైళ్ల ఎత్తు ఉన్నటువంటి వాయుమండలం నుంచి సంబంధించి ఉంటుంది. బాదలంకి నిర్మాణ మే జో బాతే సహాయక హై వే హై. బాదలంటే మేఘాలు. మేఘాలు ఏర్పడటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏంటో చెప్తున్నారు. ఒకటి, వాయుమే జల్ కణంకి ఉపస్థితి, వాయువులో నీటి బాష్పాలు ఉండుట. రెండు, తాపమాన్ టెంపరేచర్. మూడు, వాయువు కా ఫైలావ్, వాయువు ఎంత విస్తరించి ఉందో. నాలుగు, ధూల్ కణంకి సంఖ్య ఉంకా అనుపాత ఔర్ ఆకార్, ఎన్ని ధూళి కణాలున్నాయి వాయుమండలంలో, వాటి నిష్పత్తి ఏమిటి, వాటి ఆకృతి ఏమిటి. ధూళి కణాల యొక్క నిష్పత్తి దేంతో నిష్పత్తి, నీటి బిందువులతో. బాష్పాణువులకి ధూళి కణాలకి ఉన్నటువంటి నిష్పత్తి ఏమిటి, వాటి ఆకృతి ఏమిటి, వాటి సైజ్ ఏమిటి. ఐదు, ధూయే కేకణ్ స్మోక్. స్మోక్ అంటే పొగ. యజ్ఞం ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఆహారం యొక్క కణాలను అంటే ధూళి కణాలను ప్లస్ స్మోక్ దాన్ని మనం పంపిస్తున్నాం ఆకాశంలోకి. బాదలంకో సాత్విక్ గుణం వాలే ఏవం నిర్మల్ పుష్ట బనానే మే యజ్ఞ ధూమ్రకి అణువంకా ఉస్మే ప్రవిష్ట కరానా సర్వశ్రేష్ఠే. మేఘాలలో స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి వాతావరణం తీసుకురావాలి అంటే యజ్ఞ ధూమం యొక్క ప్రవేశము చాలా అవసరము. ఇసులే పురాతన కాలమే జబ్ దేశ్ మే అధిక అగ్నిహోత్ర ఔర్ యజ్ఞ కర్మ సంపన్న హోతే థే ఉస్ సమయ కి వృష్టి సత్వగుణం సే భరీ హోనే కే కారణ అన్న ఔర్ ఔషధియం మే వే భీ గుణ ఉత్ప్రేత్ హో జాతే థే. పూర్వకాలంలో యజ్ఞాలు నిరంతరము ఎక్కడో అక్కడ జరుగుతూ ఉండటం వల్ల, వాతావరణంలో యజ్ఞధూమం ఉండటం వల్ల కురిసినటువంటి వర్షంలో యజ్ఞము ద్వారా ఏర్పడేటటువంటి సత్వగుణాలు ఎక్కువ ఉండేవి. ఆ సత్వగుణాలు వర్షము ద్వారా ఆహారంలో అన్నంలోకి కూడా ప్రవేశించి మనిషి యొక్క మనస్సుని సాత్వికంగా మార్చేవి. అన్నక సూక్ష్మ అంశి మనకు పుష్టకర్త హై. అన్నము యొక్క సూక్ష్మ అంశే మనస్సుగా మారుతుంది. అత పురాతన యజ్ఞీయ సంస్కృతికి నివాసం కా మన్ భీ సాత్విక్ నిర్మలతాసే అనుప్రాణిత రహాహో తో ఆశ్చర్యక్యా. అంటే పూర్వకాలంలో యజ్ఞీయ సంస్కృతిలో జీవిస్తున్నటువంటి మనుష్యుల యొక్క మనస్సులు సాత్విక గుణాలతో నిండి ఉండటం ఆశ్చర్యకరమే ఉంది. యజ్ఞ కేలియే సమర్పిత్ ఇన్ దేవ మానవుణ్ణి జిస్ పద్ధతి సే స్వయం కో దేవత ఔర్ ధర్తీ కో స్వర్గ భూమి మే బదల్ డాలా వహ ఆజ్ భీ ఉన్కీ విరాసత్ కే రూప్ మే హమ్ సభీ కే పాస్ హై. ఇలాంటి అద్భుతమైనటువంటి యజ్ఞ విద్యను నేర్చుకుని భారతదేశాన్ని ప్రపంచాన్ని స్వర్గీయ వాతావరణం నేర్పినటువంటి ఋషుల యొక్క వారసత్వం ఈనాడు కూడా మనకి యజ్ఞ విద్య అనేటటువంటి రూపంలో అందుబాటులో ఉన్నది. ఆవశ్యకత ఉస్కే వ్యాపక ఉపయోగికి హే. అవసరం ఏమిటి అంటే ఈ యజ్ఞ విద్యను చాలా ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆజ జబ్ పర్యావరణమే విసంగతియా ఫైల్ రహీ హే, ప్రదూషణ కి చీక్ పుకార్ మచీ హే, హర్ కహీ విష్ భర్ రహా హే, ఐసే మే ఇస్కీ ఉపయోగితా పహలే కి అపేక్ష కహీ బఢ్ చఢ్ కర్ హే. ప్రదూషణ ఎక్కువైనప్పుడు, ప్రతి చోట విషాక్తమైనటువంటి మనోమయ వాతావరణం ఏర్పడినప్పుడు ఈ యజ్ఞ విద్య ఇంటింటికి అందజేయవలసినటువంటి అవసరము చాలా ఉన్నది. ప్రదూషిత్ భావనాయహి హై జిన్హోనే వనస్పతి ప్రాణి ఔర్ మనుష్యం మే అప్నా ఆధిపత్య జమా రఖా హై. మనుష్యుల మీద ఈ విషాక్తమైనటువంటి ఆహారమే తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఫలతః సర్వత్ర రోగ్ పీడ అశాంతి ఔర్ సంఘర్ష ఫైలా హువా హై. అందువల్ల ప్రతి చోట కూడా అశాంతి ఉంది, దెబ్బలాటలున్నాయి, రోగాలున్నాయి, బాధలున్నాయి. ఇస్కి సమాధాన్ పర్ లగే ప్రశ్న చిహ్నక ఏక మాత్ర వైజ్ఞాని కలిహి అశ్వమేధ మహాయజ్ఞకి అనుష్ఠానం కే రూపమే ప్రకట్ హువా హై. దీని అన్నిటినీ ఎలా నివారిస్తాము అంటే జవాబేంటి, అశ్వమేధ మహాయజ్ఞం. అంటే అశ్వమేధ మహాయజ్ఞం అంటే ఏం చేస్తాం అనమాట, ఇంటింటా గాయత్రి యజ్ఞం చేయగలిగేటటువంటి వాళ్ల సంఖ్యను పెంచి వాళ్ల ద్వారా సామూహికంగా అశ్వమేధ యజ్ఞం చేయుట. అంచేత దాన్ని అశ్వమేధ సామూహిక గాయత్రి మహాయజ్ఞం. గాయత్రి అంటే నేను మీకు చెప్పాను అది ఒక మంత్రం కాదు అని. హ్రీం శ్రీం క్లీం అనేటటువంటి, అంటే సమయాన్ని సదుపయోగం చేసుకోవటం, వనరుల్ని సదుపయోగం చేసుకోవటం, వనరులు సమయాన్ని కూడా సృష్టించగలిగేటటువంటి శక్తిని సంపాదించటం అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియని ఓం అని కూడా అంటాం. ఆ కాలము, ఊ వనరులు, వనరులు కాలాన్ని సాధించేటటువంటిది. అంచేతే ఓంకార సాధన మాత్రము పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా మనము సామూహికంగా 15 నిమిషాల పాటు చేసుకుందాం. ఇస్మే ప్రాణ ఔర్ పదార్థ కి సంయుక్త ఊర్జాసే జిస్ యజ్ఞాగ్ని కా ఆవిర్భావ హోనా హై వ ప్రత్యక్షత ఏక ధర్మానుష్ఠాన మాత్ర ప్రతీత్ హోతే హువే భీ ఉస్కి సామర్థ్య ఏవం పరిణతి అసాధారణ హై. ప్రాణము పదార్థము యొక్క కాంబినేషన్ వల్ల తయారైనటువంటి యజ్ఞాగ్ని చూడటానికి ఒక ధార్మిక కృత్యంలా కనిపిస్తుంది, కానీ దాని ప్రభావము అనంతమైనదయ్యి పృథ్వీ మీద ఆవరించి ఉన్నటువంటి విషాన్నన్నింటినీ కూడా హరించి వేస్తుంది. ఇసే ఉన్ నిష్కర్షం కే వ్యాపక ఓ సఫల్ ప్రయోగ్ కే రూప్ మే భీ సమ్జా జానా చాహియే జిన్కి ప్రాప్తి మే బ్రహ్మ వర్చ శోధ సంస్థాన్ కే వైజ్ఞానిక్ మనిషి పిఛలే ఏక్ దశక్ సే అనుసంధాన్ తప్ కర్తే రహే హే. ఇవంతా కూడా హరిద్వార్ లో ఉన్నటువంటి బ్రహ్మ వర్చ శోధ సంస్థాన్ అనేటువంటి వైజ్ఞానికులు చేసినటువంటి అనేక ప్రయోగాల యొక్క ఫలితము ఇదంతా చెప్పబట్టం మీకు. సృష్టి ఔర్ సమాజ్ కే బిగడే సంతులన్ కో సంభాల్నే కే లియే పహలే భీ సమయ సమయ పర్ రాజసూయ అశ్వమేధ హోతే రహే హే. ఇప్పుడు మాత్రమే కాదు, ఇదివరకు కూడా ఎప్పుడెప్పుడు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయో రాజసూయ యజ్ఞాలు చేయబడుతూ ఉండేవి, అశ్వమేధ యజ్ఞాలు చేయబడుతూ ఉండేవి. వర్తమాన్ అశ్వమేధం కి శృంఖల యజ్ఞ విజ్ఞాన్ ఉనిహి ప్రాచీన సూత్రం కా నవీన్ ప్రయోగ హే. ఈనాడు చేయబడుతున్నటువంటి ఈ అశ్వమేధ యజ్ఞాల పరంపర ఆ ప్రాచీన విజ్ఞానం యొక్క నూతన స్వరూపము. ఇస్ పుణ్యకర్మికి శృంఖలాకో చల్తే రహనే మే క్రమశః రజ్ ఔర్ తమకా విషాంశ దూర్ హోకర్ దినోన్ దిన్ సాత్వికత బడతీ జాయేగి. ఈ పుణ్యకర్మ అశ్వమేధ యజ్ఞాల పుణ్యకర్మ నిరంతరం ఇలా జరుగుతూ ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాతావరణంలో ఉన్నటువంటి రజతమో గుణాలు పోతాయి. చేత ఒక నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాను నేను. తిరుపతిలో జరిగేటటువంటి అశ్వమేధ యజ్ఞంలో మీరు పాల్గొనటమే కాకుండా దాన్ని గమనించుకోవటమే కాకుండా ఇంకా ప్రతి సంవత్సరము కూడా మనం ఒక అశ్వమేధ యజ్ఞం చేస్తాము, సహస్రకుండ యజ్ఞము చేస్తాము. ఇది మనసులో ఉంచుకుని మన కోసం చేయము. వాతావరణంలో ఉన్నటువంటి ప్రదూషణాన్ని యజ్ఞం యొక్క వైజ్ఞానిక వంటి ప్రయోగంగా మనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం మనం చేయాల్సి వస్తుంది. డేట్ కూడా మనం ఫిక్స్ చేసుకున్నాం. నిత్య ఏంటి దానికి పేరు పెట్టుకున్నాం మనం, సంవత్సర పూర్ణాహుతి. ఇంచేత ముందే అనౌన్స్ చేసుకున్నాం. ఇదేం నేను కొత్తగా ఏం చెప్పటం లేదు. ఇవంతా ప్రణాళికలు ఇదివరకు నేను అనౌన్స్ చేసినవే. మనం చెయ్యకపోతే ఇంకొక సంస్థ చేస్తోంది. అలాగే ఈ అశ్వమేధ యజ్ఞ పరంపర మనం కొనసాగించకపోతే ఇంకొకళ్ళు కొనసాగిస్తారు. ఇంకొకళ్ళు కొనసాగిస్తే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటి, దానికి కూడా మీరు సహకరించండి. మీరే దానికి నడుము కట్టుకుని చేయగలిగితే ఓకే, చేయలేకపోతే ఇంకొక సంస్థకైనా ప్రేరణనివ్వండి. దాంతో చేతులు కలిపి ప్రతి సంవత్సరము కూడా ఈ అశ్వమేధ శృంఖల జరుగుతూ ఉండాలి. కానీ దానికి పేరు అశ్వమేధం అని మాత్రం పేరు పెట్టాం మనం, దానికి పేరు ఖచ్చితంగా మనం మార్చేస్తాం. సంవత్సర పూర్ణాహుతి అని మాత్రం ప్రస్తుతం పెట్టుకున్నాం, కానీ దానికి ఇంకా చాలా అద్భుతమైనటువంటి పేరు ఒకటి ఉంది. ఆ నూతన యజ్ఞ ప్రయోగము గురువులు ఎప్పుడు ఆ పేరుని వాళ్ళు బహిర్గతం చేయమంటారో అప్పుడు బహిర్గతం చేద్దాం. యహ మహాయజ్ఞ విశ్వ కళ్యాణకి ప్రారంభిక్ భూమిక నీవ్ ఔర్ బీజ్ హే. ఈ అశ్వమేధ యజ్ఞము రాబోయేటటువంటి నూతన యజ్ఞానికి కావలసినటువంటి నీవ్ అంటే ఫౌండేషన్, భూమిక అంటే పరిచయ వాక్యాలు. భూలోక్ మే జిస్ స్వర్గ కో బసానే కి హమ్ కల్పనా కర్తే హే యహ ఉసీ కా క్రియాత్మక స్వరూప్ హే. భూమిని స్వర్గంగా మారుస్తాము అనేటటువంటి ఏ కోరిక అయితే మనం ఉన్నదో దానికి కావలసినటువంటి క్రియాత్మకమైనటువంటి స్వరూపము ఈ అశ్వమేధ యజ్ఞాలు. హంసే జోభి విశ్వశాంతి సమున్నతి ఔర్ సమృద్ధి కీ బాత్ కహతే హే వే ఇన్ అశ్వమేధ అనుష్ఠానం కో సంపన్న హోనే ఔర్ కర్నే మే కిస్ భాంతి అప్నా కర్తవ్య పూరా కర్ రహే హే ఇసీ సే ఉన్కీ పహచాన్ కర్ సక్తే హే. నిజంగా ప్రపంచాన్ని స్వర్గంగా మారుస్తాము అనేటటువంటి దీక్ష ఉన్నటువంటి వాళ్ళు ఈ అశ్వమేధ పరంపరను ఎంతగా కొనసాగించగలము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అశ్వమేధ యజ్ఞము ఈ పేరుతో మనం కొనసాగించలేము. అంత విషయం మానవ జాతిలో నిండిపోయి ఉంది. మరి దీన్ని ఏ పేరుతో కొనసాగిస్తాం? ఈ యజ్ఞాలకి నూతన స్వరూపం ఎలా ఇవ్వగలగాలి? ఇలాంటి స్వరూపంతో మనం కొనసాగించలేము. ప్రతి సంవత్సరం కూడా కొనసాగించగలిగితే చాలా అద్భుతమే. లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ టెంట్స్ తయారు చేయమని చెప్పాను. 108 యజ్ఞ కుండాలకి గుర్తుందో లేదో మీకు? ఎక్కడ చెప్పాను? అది చీరాలలో చెప్పాను. భరత్ టెంట్ హౌస్ అనేటటువంటి వాళ్ళ ఓనర్ కూడా దానికి రెడీ అయ్యాడు, నేను తయారు చేయించి ఇస్తానని. దాని తర్వాత ఏం చేశాను అనేటటువంటి ప్రశ్న అలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఆ టెంట్స్ కి నేను ఒక స్వరూపం ఇచ్చాను, నేను ద్వాదశ రాశి చక్రము నవగ్రహాలు యొక్క స్వరూపం మనం తలపైకెత్తి చూస్తే కనిపించాలి టెంట్ పైన. కనిపిస్తే అప్పుడు ద్వాదశ రాశి అష్టోత్తర శత నామ దీప యజ్ఞములు, అప్పుడు ఇంత ఖర్చు ఉండదు, ఇంత గలాట ఉండదు. 12 ఇటుకలు మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. దాన్ని ఇష్టి యజ్ఞము అంటూ ఉంటాం, ఇటుకలతో చేసేటటువంటి యజ్ఞము అని.